ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కథాంశం మిరప సాగులోని మెలకువలు.
ఏం లక్ష్మమ్మ, బాగున్నావా? ఏంది సంగతి?
మన దగ్గర కొత్త సంగతులు ఏముంటాయన్నా? గదే పొలం పని.
అంతేలే, మనకు పొలం పని తప్ప వేరే లోకం ఉండదు. ఇంట్లో రాజన్న లేడా? ఏంది?
లేడన్నా, జర బజార్కి పోయొస్తానని పోయిండు.
అవునా? ఇంతకీ మొన్న గదేదో ఊరికి పోయిండట, ఏంది సంగతి?
అదేం లేదన్నా, అక్కడేదో విత్తనాల కేంద్రం ఉందంటే తెలుసుకుందామని పోయిండు.
అవునా? ఇంతకీ ఏం విత్తనాలు, ఏంది?
ఈసారి మిరప పంట వేద్దామనుకుంటున్నామన్నా. గా ఖమ్మంలో అయితే గా మంచి విత్తనాలు దొరుకుతాయని మా మామ చెప్పిండు. జర దాని గురించి ఆరాధియనికే మొన్న గా ఖమ్మం పోయొచ్చిండు.
అవునా? మరి పోయిన పని ఏమైంది?
గా వివరాలైతే తెలుసుకొని వచ్చిండు గాని పైసలు లేక విత్తనాలు తీసుకురాలే.
అయినా మొన్నేగా లక్ష్మమ్మ పంట అమ్మింది, మరి గా పైసలన్నీ ఏం చేసిండ్రు?
గా పైసల గురించి నన్నేం అడుగుతావులే అన్నా, వస్తుండుగా గా ఆయన్నే అడుగు.
ఏం రాజన్న, ఏంది సంగతులు, ఎట్లున్నావేంది?
సంగతులు ఎందుకు అడుగుతావులే, నేను బాగున్నా, నువ్వెట్లున్నావేంది?
బాగానే ఉన్నా రాజన్న. ఇంతకీ పైసలు లేవని విత్తనాలు తేలేదట, ఏంది సంగతి? పంట మీద వచ్చిన పైసలన్నీ ఏం చేసినావు, ఏంది?
వచ్చిన పైసలన్నీ అప్పులకే సరిపోయాయి, ఇంకా విత్తనాలు తేయడానికి పైసలేనివే.
అవునా? ఇంతకీ మిరప పంట వేద్దామనుకుంటున్నావట కదా, అసలు మిరప సాగు గురించి వివరాలు ఏమైనా తెలుసా నీకు?
పూర్తి వివరాలంటే మా బాబాయి ఆ పంటే వేసిండు, కూసిన్ని లాభాలు వచ్చాయట, ఆయన అడిగి తెలుసుకున్నా.
మరి మిరప పంటలో ఎక్కువ రోగాలు వస్తాయట కదనే, మరి వాటి గురించి ఏమన్నా తెలుసా నీకు?
మొన్న మా బాబాయిని కలిసినప్పుడు ఎందుకైనా మంచిది ఒకసారి ఏవో గారిని కలిసి వివరాలు తెలుసుకోమని చెప్పిండు.
అయితే మీరిద్దరు వెంటనే మన ఊరి ఏవో గారిని కలిసి గా మిర్చి పంట గురించి పూర్తిగా తెలుసుకుని రండి.
సరే, మరి నేను మీ అన్న కలిసి ఏవో గారి దగ్గరికి పోయేస్తాం. పదరా, ఇద్దరం కలిసి పోయి కలిసొద్దాం ఏవో గారిని.
ఆ సరే, పోదాం పద. నమస్కారం ఏవో గారు, లోపలికి రావచ్చా?
నమస్కారం, లోపలికి రండి.
సారు నమస్తే, మేము అశ్వరావుపేట రైతులం సారు. నా పేరు వీరన్న, మా బావ పేరు రాజన్న.
చెప్పు వీరన్న, నేను మీకేం సహాయం చేయగలను?
సారు, మేము మిరప పంట వేద్దామనుకుంటున్నాం సారు. ఇందులో అధిక దిగుబడులు పొందాలంటే ఏ పద్ధతులు పాటించాలి?
చూడు రాజన్న, మిరప పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ముఖ్యంగా విత్తనాలు ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంటను తగిన నేలలో మాత్రమే సాగు చేయాలి.
తగిన నేలలంటే ఏంది సారు, ఏ రకమైన నేలలు?
చూడు వీరన్న, తగిన నేలంటే మిరప సాగుకు వర్షాధారంగా నల్లరేగడి నేలలు, నీటి వసతి కింద ఎర్ర రేగడి నేలలు, చెల్కా భూములు, బండ్రు నేలలు అనుకూలం. అదే మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి.
మరి మిరప పంట వేసే కాలం గురించి జరంత చెప్పండి సారు.
తప్పకుండా రాజన్న, సాధారణంగా మిరప పంటను వానాకాలంలో అయితే జూలై ఆగస్టు నెలలో, అదే రబీ సాగుకు అయితే అక్టోబర్ నవంబర్ నెలలో వేసుకోవాలి.
ఎటువంటి వాతావరణం అయితే మిరప సాగుకు అనుకూలంగా ఉంటుంది సారు?
వాతావరణానికి వచ్చేసరికి తేమగా వెచ్చగా ఉన్న వాతావరణం అనుకూలం. పాప్రికా రకాలకు రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 10 నుండి 17 డిగ్రీల మధ్య 30 నుండి 40 రోజుల పాటు ఉంటే దిగుబడి బాగుంటుంది. రాత్రి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పూతరాలటం ఎక్కువగా ఉంటుంది.
ఏ విత్తన రకాలు అధిక దిగుబడులు ఇస్తాయో జరంత చెప్పండి సారు.
మార్కెట్లో వివిధ రకాల విత్తనాలు లభిస్తున్నాయి. ప్రాంతానికి, కాలానికి తగినవి జాగ్రత్తగా ఎంచుకోవాలి.
ఏవైనా ముఖ్యమైన రకాల గురించి చెప్పండి సారు.
ఇప్పుడు నేను కొన్ని రకాలు చెప్తాను. అవేంటంటే వరంగల్ లోకల్, దీన్నే టమాటా మిర్చి అని కూడా అంటారు. అంతే ఎల్సీఏ 424, ఎల్సీఏ 436. ఈ యొక్క రకం యొక్క దిగుబడి 18 నుండి 19 క్వింటాల్ వరకు ఉంటుంది. కిరణ్, దీని యొక్క దిగుబడి 16 నుండి 18 క్వింటాల్ వరకు ఉంటుంది. తర్వాతది భాస్కర్, దీని యొక్క దిగుబడి 20 నుండి 24 క్వింటాల్ వరకు ఉంటుంది. చివరగా ఎల్సీఏ 334, ఇది అన్నిటికంటే ఎక్కువగా 24 నుండి 26 క్వింటాల్ వరకు దిగుబడిని ఇస్తుంది.
మరి ఎకరానికి ఎంత విత్తనం సరిపోతుంది సారు?
విత్తన మోతాదుకు వచ్చేసరికి నేరుగా ప్రధాన పొలంలో ఎదపెట్టడానికి 1 ఎకరానికి 2.5 కిలోల విత్తనం పడుతుంది. అదే నారు పెంచడానికి 1 ఎకరానికి 650 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది, ఇది సూటి రకాలలో. అదే హైబ్రిడ్ రకాలైతే 75 నుండి 100 గ్రాముల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది.
మరి విత్తన శుద్ధి ఏమైనా అవసరం ఉంటుందా సారు?
ఖచ్చితంగా వీరన్న, మిరపలో విత్తన శుద్ధి తప్పకుండా అవసరం. ఎందుకంటే మిరపలో వైరస్ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని అరకట్టడానికి విత్తన శుద్ధి చేయాలి.
అవునా సారు? ఆ విత్తన శుద్ధి ఎట్లా చేస్తారో జనం చెప్పండి సారు.
తప్పకుండా రాజన్న. మిరపలో వైరస్ తెగులు నివారణకు 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ ను 1 లీటర్ నీటిలో కరిగించి దీనిలో 1 కిలో విత్తనాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టిన తరువాత నీరు తీసి విత్తనాన్ని నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత రసం పీల్చే పురుగుల నివారణకు 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోరోపిడ్ ను పట్టించాలి. అదే విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా క్యాప్టాన్ను కలపాలి. చివరిగా ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్ర పొడిని 1 కిలో విత్తనానికి 5 గ్రాములు పట్టించి నారుమడిలో విత్తుకోవాలి.
సారు, మరి మిరప నారు అనేక రోగాల బారిన పడుతుందట కదా సారు, మరి ఆరోగ్యకరమైన నారును పెంచాలంటే ఎలా సారు?
తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యమైన నారును పెంచుకోవాలి. అది ఎలా అంటే 1 సెంటు నారుమడికి 650 గ్రాముల విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలను వాడి రసం పీల్చు పురుగులను నివారించవచ్చు. అంతే 1 సెంటుకు 1 కిలో వేపపిండి వేయాలి. విత్తిన 9వ రోజు 13వ రోజు 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ను 1 లీటర్ నీటిలో కలిపిన ద్రవణంతో నారుమళ్లను తడపాలి. దాని తరువాత 6 వారాల వయస్సు గల మొక్కలను నాటుకోవాలి. ఇలా చేయడం ద్వారా దృఢమైన నారును మనం పొందవచ్చు. అంతేకాకుండా వైరస్ తెగుళ్లను కూడా నివారించవచ్చు.
మరి నారు ఎప్పుడు నాటుకోవాలి సారు?
సాధారణంగా 6 వారాల వయసు గల నారును 20 లీటర్ల నీటికి 400 గ్రాములు కలిపిన ఎజోస్పైరల్లం ఇంకా 400 గ్రాముల ఫాస్ఫో బ్యాక్టీరియా కలిపిన ద్రవణంలో 10 నుండి 20 నిమిషాలు వేర్లు ముంచి నాటాలి.
మరి నారును ఎంత దూరంలో నాటుకోవాలి సారు?
ఈ దూరం అనేది నేలను బట్టి కాలాన్ని బట్టి మారుతుంది. ఖరీఫ్లో అయితే మొక్కకి మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు, వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. అదే నీటి వసతి కింద ఉన్న ప్రాంతాలైతే రబీలో మొక్కకి మొక్కకి మధ్య 60 సెంటీమీటర్లు, వరుసకి వరుసకి మధ్య కూడా 60 సెంటీమీటర్లు పాటించాలి. అదే సూటి రకాల్లో అయితే మనం పాదుకు 2 మొక్కలు వేసుకోవచ్చు. సంకర రకాల విషయానికి వచ్చేసరికి పాదుకు 1 మొక్కను వెయ్యాలి.
మరి మిరప పంటలో అంతర పంటలు ఏమన్నా వేయొచ్చా సారు?
తప్పకుండా వేసుకోవచ్చు రాజన్న. అంతర పంటలు వేయడం ద్వారా మనం కొన్ని లాభాలను పొందవచ్చు. సాధారణంగా అయితే మిరపలో ఆముదం, బంతి వంటి ఎర్రపంటలను పొలంలో గట్ల వెంట వేసుకుంటారు.
మరి దీనికి పంట మార్పిడి ఏమన్నా అవసరమా సారు?
పంట మార్పిడి చేయడం వల్ల మనం పురుగుల ఉధృతిని కొంచెం తగ్గించవచ్చు. మిరపను మొక్కజొన్న, సోయా చిక్కుడు, మినుము, పెసర పంటలతో మార్పిడి చేయాలి.
మరి మిరపకు ఎక్కువగా నీరు అవసరం ఉంటుందా సారు?
చూడు వీరన్న, సాధారణంగా మిరప అధిక తేమను బెట్టను తట్టుకోలేదు. తగినంత నీరు మాత్రమే అవసరం. ఈ నీరును ఎక్కువ సార్లుగా ఇవ్వాలి. మురుగు నీరు నిలువ ఉండకూడదు. బిందు పద్ధతిలో నీరు ఇవ్వడం ద్వారా నీరు ఆదా అవటమే కాక పంట ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అంతే కాయ నాణ్యత కూడా బాగుంటుంది.
మరి ఏ దశలో నీరు ఎక్కువగా అవసరం?
పూత దశలో పంట నీటి ఎద్దడికి గురి కాకూడదు. ఈ దశలో నీటి ఎద్దడి ఉంటే పూత రాలటం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాయ ఎదిగే దశలో కూడా నీరును క్రమం తప్పకుండా ఇవ్వాలి. దీని వలన కాయ సైజు నాణ్యత బాగుంటుంది.
మరి ఎప్పుడైనా పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు ఏం చేయాలి సారు?
మనం ఎంత నీటిని ఇచ్చినా కానీ ఒక్కోసారి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురి అవుతుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే, ఆకులపై 20 గ్రాముల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఇది బాగానే ఉంది కాని సారు, పోయిన సంవత్సరం మా బాబాయి మిరప పంటనే వేసిండు. అప్పుడు ఆయనకి కలుపు నివారణకు చాలా ఖర్చు అయింది సారు. అసలే ఇప్పుడు కూలీలు దొరకడం లేదు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా బోలెడు పైసలు అడుగుతున్నారు సారు. జర దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి సారు.
అవును రాజన్న, నువ్వు చెప్పింది నిజమే. ఇవాళ రేపు కూలీల ఖర్చు చాలా ఎక్కువైపోయింది. కాబట్టి మనం కలుపు నివారణకు సమగ్ర కలుపు యాజమాన్యం ద్వారా పరిష్కరించవచ్చు. దీనికి ఏం చేయాలంటే, నారు నాటడానికి 1 లేదా 2 రోజుల ముందు 1 లీటర్ ఫ్లూక్లోరాలిన్ అనే మందును లేదా ఆక్సిఫ్లోరాఫిన్ 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 లేదా 2 రోజుల ముందు పిచికారీ చేయాలి. లేదా 1.2 నుండి 1.6 లీటర్ల పిండి మిథాలిన్ను 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది నారు నాటిన 48 గంటల్లో సాళ్ల మధ్యలో మొక్కలపై పడకుండా పిచికారీ చేయాలి. ఇలా చేయడం ద్వారా అన్ని రకాల కలుపును మనం నివారించుకోవచ్చు.
మరి మిరపలో అంతరకృషి ఏమన్నా చేస్తారా సారు?
తప్పకుండా చేసుకోవచ్చు రాజన్న. మనం ఎలాగూ కలుపు మందులు వాడుతున్నాం కాబట్టి ఎక్కువగా మొక్క పెరిగిన తర్వాత అంతరకృషి అవసరం లేదు. కానీ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కలుపు మందులను వాడైతే కాదు. కాబట్టి అప్పుడు అంతరకృషి ద్వారా మనం కలుపును నివారించుకోవచ్చు.
మరి అంతరకృషిని 8 రోజుల తర్వాత ఇంకా ఎంత వ్యవధిలో చేయాలి సారు?
సాధారణంగా నాటిన 25 లేదా 30 రోజుల తర్వాత 15 నుండి 20 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు లేదా గుంటకలతో అంతరకృషి చేసుకోవచ్చు.
ఎరువులు కొనాలంటే చాలా పైసలైతున్నాయి సారు. మరి వాటిని వాడకుండా ఉందామంటే దిగుబడి రావట్లేదు. మరి ఏం చేయాలో కూసంత పరిష్కారం చెప్పండి సారు.
నువ్వు చెప్పింది నిజమే రాజన్న. ఇవాళ రేపు రైతులు ఇష్టారాజ్యంగా ఎరువును వేస్తున్నారు. దానివల్ల ఖర్చు పెరిగి లాభం తగ్గుతుంది. కాబట్టి భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలి. అంతేకాకుండా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా వాడుకోవాలి.
సారు, ఈ భూసార పరీక్ష ఏంది సారు?
రాజన్న, ఈ పరీక్ష వల్ల మీకు చాలా లాభాలున్నాయి. అదేంటంటే, మీ భూమిలో సాంద్రతను తెలుసుకోవచ్చు. దీని వలన మీ భూమిలో ఏ పోషకం అధికంగా ఉంది, ఏ పోషకం తక్కువగా ఉందో కూడా తెలుస్తుంది. కాబట్టి కేవలం అవసరమైన పోషకాన్నే వేస్తే సరిపోతుంది.
అవునా సారు? మరి ఇది ఎక్కడ ఎలా చేయాలో చెప్పండి సారు.
ఈ పరీక్ష కోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు వీరన్న. మీ పొలంలోని మట్టిని సేకరించి ఏవో గారికి అప్పగిస్తే సరిపోతుంది. అక్కడ మీకు సాయిల్ హెల్త్ కార్డును ఇస్తారు. అందులో మీ భూమిలో పోషక విలువలను, వాటి వివరాలను రాసి ఇస్తారు. వాటి ఆధారంగా మీరు ఎరువులను కొనుగోలు చేసుకోవచ్చు.
మామూలుగా అయితే ఎరువులు ఎంత వేయాలో కాసంత చెప్పండి సారు.
1 ఎకరాకు ముందుగా 10 టన్నుల పశువుల ఎరువులను వాడుకోవాలి. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువులను పెంచి కలియదున్నాలి. వర్షాధార పైరుకు అయితే ముందుగా 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ను వాడాలి. అదే నీటి వసతి కింద అయితే 300 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 120 కిలోల పొటాష్ను 1 హెక్టార్కు వాడుకోవాలి.
మరి వీటిని ఏ దశలో వేయాలి సారు?
మొత్తం భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో దుక్కిలోనే వేసుకోవాలి. అదే భాస్వరం ఎరువులు తొలి దశలో మాత్రమే వేయాలి. నత్రజని పొటాషియంను మొత్తంగా 5 తపాలుగా వేసుకోవచ్చు.
మరి ఇంకా ఏమైనా పోషకాలు అవసరమా సారు?
కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా మనకు అవసరం. అవేంటంటే జింక్, బోరాన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఇంకా కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా మనకు అవసరం.
మరి వీటిని మనం మొక్కకు ఎలా అందించాలి సారు?
బోరాన్ను అయితే 1 గ్రాము బోరాక్స్ ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మరి మిగతా పోషకాలు ఏం చేయాలి సారు?
మిగతా పోషకాలను సూక్ష్మ పోషక మిశ్రమం ద్వారా మనం అందించవచ్చు. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి 5 గ్రాములను కలపడం ద్వారా పిచికారీ చేయాలి. అంతేకాకుండా జీవన ఎరువులైన అజోస్పైరల్లం, అజోటోబాక్టర్, ఫాస్ఫోబాక్టీరియాలను 1 ఎకరాకి 2 కిలోల చొప్పున వేస్తే రసాయన ఎరువుల వాడకాన్ని 25% వరకు తగ్గించవచ్చు.
నేను ఎవరో చెప్తుంటే విన్నాను సారు. ఆకులన్నీ పైకి ముడుచుకుపోయి మరియు కాయల మీద చారలు ఏర్పడ్డాయట సారు. ఇది దేనివల్ల సారు?
ఇది తామర పురుగుల వల్ల కలిగే నష్టం. దీనినే పైముడత అంటారు. దీనివల్ల ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూలు, పిందె రాలిపోతుంది. అంతేకాకుండా ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారిపోతాయి.
మరి ఈ తామర పురుగులు ఏ పరిస్థితుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి?
తామర పురుగులు అనుకూలమైన వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఆ వాతావరణ పరిస్థితులు ఏమంటే, పొడిగా, బెట్టగా ఉన్నప్పుడు లేదా పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
మరి వీటిని అరికట్టాలంటే ఏం చేయాలో జరంత చెప్పండి సారు.
తామర పురుగులను అరికట్టడానికి 1 సెంటు నారుమడికి 80 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. అంతేకాకుండా అవసరాన్ని బట్టి 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.52 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 0.2 గ్రాముల ఎస్టామిప్రిడ్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మరి ఈ మధ్య ఎక్కువగా మిరప తోటలో వైరస్ తెగుళ్లు వస్తున్నాయి కదా సారు, దీనికి ఏం చేయమంటారు సారు?
అవును వీరన్న, ఈ మధ్య ఎక్కువగా వైరస్ తెగుళ్లు వస్తున్నాయి.
అసలు ఎన్ని రకాల వైరస్ తెగుళ్లున్నాయి సారు?
కొన్ని తెగుళ్లు మాత్రమే ఎక్కువగా ఈ మధ్య వస్తున్నాయి. ఆకుముడత తెగులు, దీన్నే జెమినీ తెగులు అని కూడా అంటారు. అంతేకాకుండా కుకుంబర్ మొజాయిక్ తెగుళ్లు, మొవకుళ్ళు తెగుళ్లు, దీన్నే పీనట్ బడ్ నెక్రోసిస్ అని కూడా అంటారు. వీటి వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది.
అవునా సారు, మరి వీటి నివారణకి ఏం చేయాలి సారు?
వీటిని నివారించడానికి ఏం చేయాలంటే గట్ల మీద వీటికి స్థావరాలైన కలుపు మొక్కలను లేకుండా శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి. అంతేకాకుండా సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యంను పాటించాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలను కూడా పీకి కాల్చివేయాలి. ఇలా చేయడం ద్వారా మనం పూర్తిగా తెగులను నివారించుకోవచ్చు.
ఇదంతా బానే ఉంది గాని మరి మిరపని ఏ దశలో కోస్తే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు సారు?
ఎక్కువగా పంట దిగుబడి పొందాలంటే చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసుకోవాలి. అలాగే ఈ కోసిన కాయలను పట్టాలపై కానీ సిమెంట్ కల్లాలపైన గానీ ఆరబెట్టడం శ్రేయస్కరం.
మరి దీన్ని ఎన్ని కోతల్లో కోసుకోవచ్చు సారు?
సాధారణంగా వర్షాధార పంటకు 3 నుండి 4 కోతలు కోసుకోవచ్చు. అదే నీటి ఆధారపు పైరుకు 6 నుండి 8 కోతలు కోసుకోవచ్చు.
మీరు చెప్పిందంతా బానే ఉంది సారు, కానీ ఈ మధ్య మిరపను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు కదా. మరి అలా ఎగుమతి చేయాలంటే నాణ్యమైన మిరప కావాలి కదా సారు. అట్లా నాణ్యమైన మిరప పొందాలంటే ఏ పద్ధతులు పాటించాలి సారు?
నువ్వు చెప్పింది నిజమే రాజన్న. ఈ మధ్య భారత్ నుంచి మిరపను శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ ఇంకా చాలా దేశాలు మిరపను దిగుమతి చేసుకుంటున్నాయి. కాబట్టి నాణ్యమైన మిరపను మనం అందించాలి. అందుకొరకు నువ్వు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే, మొక్కల మీద మిరపకాయలను ఎక్కువగా పండనీయరాదు. ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. అంతేకాకుండా రాత్రులు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి. ఇంకా మిరపలో 10% మించి తేమ ఎక్కువగా ఉండకుండా ఎండబెట్టాలి. కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కూడా కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు మరియు పందికొక్కులు రాకుండా చూసుకోవాలి. అంతే తాలుకాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి.
సారు, మరి ఈ గ్రేడింగ్ అంటే ఏంది సారు?
గ్రేడింగ్ అంటే ఇదేం కొత్త పద్ధతి కాదు వీరన్న, అన్ని పంటలో పాటించేదే. మనం కోసిన మిరపకాయలు అన్ని కాయలు ఒకే రంగులో ఉండవు కదా. కాబట్టి సాధారణంగా ఎక్కువగా మంచి రంగులో ఉన్న కాయలన్నీ ఒకసారి, మిగతా కాయలన్నింటినీ వీటి నుండి వేరు చేయాలి. ఇలా చేయడం ద్వారా మనం కొద్ది పంటకైనా మంచి ధర లభిస్తుంది.
మనం ఎగుమతి చేసే మిరపలో కొన్ని లోపాలున్నాయని చెప్పని వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు సారు, దానికి గల కారణాలు ఏమైనా చెప్తారా?
అవును రాజన్న, ఈ మధ్య కొన్ని పరిస్థితుల్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు మన మిరప ఎగుమతుల్లో అఫ్లోటాక్సిన్లు గరిష్ట పరిమితులను మించి ఉండడం వలన తిప్పి పంపిస్తున్నారట.
ఈ అఫ్లోటాక్సిన్ అంటే ఏంది సారు?
అఫ్లోటాక్సిన్ అంటే వీరన్న, మిరప కోతకు ముందు తర్వాత ఆశించే ఆస్పర్జిల్లస్ లాంటి శిలీంధ్రాల వల్ల ఈ అఫ్లోటాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. అఫ్లోటాక్సిన్లు రావటానికి తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులకు గురి అయినప్పుడు, మిరపకాయలు సాగునీటిలో తడిసినప్పుడు, సరి అయిన సమయంలో కాయలను కోత కోయినప్పుడు, మిరపకాయలను నేలపై ఎండబెట్టేటప్పుడు, కోత తర్వాత తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయలను, విరిగిన కాయలను తొలగించపోవడం వలన ఈ అఫ్లోటాక్సిన్లు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా కాయలు కళ్లాల్లో ఎండుతున్నప్పుడు అకాల వర్షాల వల్ల కూడా ఇవి ఉత్పన్నమవుతాయి.
మరి ఈ అఫ్లోటాక్సిన్ నివారణ ఏం లేదా సారు?
ఎందుకు ఉండదు రాజన్న, ఉంటుంది ఖచ్చితంగా. దీన్ని నివారించడానికి ఏం చేయాలంటే, కాయలను నేల మీద ఆరబెట్టకూడదు. మిరపకాయలను టార్పలిన్ పట్టాలు లేదా సిమెంట్ ఫ్లోర్ మీద ఆరబెట్టాలి. అంతేకాకుండా రాత్రులందు మిరపకాయలను మంచు బారిన పడకుండా టార్పలిన్ పట్టాలతో కప్పాలి. ఇంకా ఏం చేయాలంటే, మిరప నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయలను కోసినప్పుడు 75 నుండి 80% ఉంటుంది. దీనిని 10 నుండి 11% వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ ఎక్కువగా ఉంటే అఫ్లోటాక్సిన్లు వృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. తేమ తక్కువగా ఉంటే మిరప రంగు కోల్పోవడమే కాకుండా ప్యాకింగ్లో మిరపకాయలు విరిగిపోతాయి. కాబట్టి తగినంతగా తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. ఈ పద్ధతులన్నీ పాటించడం ద్వారా మనం అఫ్లోటాక్సిన్ల ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు. దీనివలన మన పంట యొక్క నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. అప్పుడు మనం మంచి ధరను పొందవచ్చు.
సరే సారు, చాలా ముఖ్యమైన అంశాలన్నీ మాతో చెప్పారు. మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించి మిరపలో మంచి దిగుబడులు సాధిస్తాం. ధన్యవాదాలు సారు.
ధన్యవాదాలు రాజన్న, వీరన్న.
సరే సారు, ఇక పోయేస్తాం మరి.
తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి బిడ్డల సంరక్షణ అత్యంత ప్రాముఖ్యమైన ప్రజారోగ్య అంశము. వారి ఇరువురి ఆరోగ్యంపైనే కుటుంబం, సంఘం మరియు దేశ ఆరోగ్య పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. మానవాభివృద్ధి గర్భస్థ దశ నుంచే ప్రారంభమవుతుంది. గర్భవతి అయిన తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బాలింతగా బిడ్డ యొక్క పోషకావసరాలు కూడా తీర్చగలుగుతుంది. స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివిధ కారణాల వలన మన దేశంలో 56,000 మంది స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతున్నారు. ప్రతి 8 నిమిషాలకొకరు చనిపోతున్నట్లుగా అంచనా. అధిక రక్తపోటు, రక్తస్రావం అందుకు ప్రధాన కారణాలు. ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మాతృమరణాలలో 19% మన దేశంలోనే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం. గతంతో పోలిస్తే మే 2013 నివేదిక ప్రకారం మాతృమరణాలు కొంతవరకు తగ్గాయి. అయినప్పటికీ కొన్ని దుర్బలపరిచే దీర్ఘకాలిక వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 20% మాతృమరణాలు సంభవిస్తున్నాయి. ఎలాంటి కారణాల వల్ల స్త్రీలు ఎక్కువగా చనిపోతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాతృత్వానికి శరీరం పరిపూర్ణంగా సిద్ధం కాకముందే చిన్న వయసులో తల్లులు కావటం వల్ల 36% మంది వివిధ పోషక లోప వ్యాధులతో, ముఖ్యంగా 55% మంది రక్తహీనత కలిగి ఉంటూ తల్లులవుతున్నారు. దీని దుష్ప్రభావం తల్లి బిడ్డలిద్దరిపైన ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో ప్రసవాలు ఆసుపత్రులలో కాకుండా అపరిశుభ్రమైన పరిసరాలలో జరుగుతున్నాయి. తల్లి బిడ్డల సంరక్షణలో గర్భవతిగా బాలింత స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య ఆహార జాగ్రత్తలు. పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయసు వచ్చే వరకు బిడ్డ పట్ల చూపించాల్సిన భద్రత ఇమిడి ఉంటాయి. వైద్య ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనది అవగాహన లేకపోవడం. ముఖ్యంగా 3 అంశాలపైన అవగాహన ఉండాలి. గర్భవతిగా ఉన్న 9 నెలల సమయంలోనూ, బాలింతగా బిడ్డకు పాలిస్తున్నప్పుడు, బిడ్డకు 1 సంవత్సరం వయసు వచ్చే వరకు ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని ఆచరించగలిగితే చాలా వరకు తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డను ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన బిడ్డ శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా గుడ్డతో కప్పి తల్లికి దగ్గరగా ఉంచాలి. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించేటప్పుడు సరైన పద్ధతిలో తాగించకపోవడం వల్ల పొలమారి శ్వాస అడక మరణించవచ్చు. సాధ్యమైనంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలివ్వాలి. తల్లిపాలలో బిడ్డకు కావలసిన ఏ విటమిన్ ఉంటుంది? ఏ విటమిన్ పిల్లల్లో అంధత్వం నుంచి రక్షణ కల్పిస్తుంది? బిడ్డ పుట్టిన వెంటనే ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి BCG, పోలియో, Hepatitis B, 0 డోసులు ఇప్పించాలి. కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారించడానికి DPT, దీంతోపాటు పోలియో, Hepatitis B టీకాలు ఇప్పించాలి. పొంగు లేదా తట్టు వ్యాధులు రాకుండా 9 నెలలు నిండగానే మీజిల్స్ టీకాలు వేయించాలి. పసిపిల్లల తల్లులు ORS పొట్లాలు అందుబాటులో ఉంచుకోవాలి. విరేచనాలతో బాధపడుతున్న బిడ్డకు ఇది తాగించడం వల్ల ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు. పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వరకు పిల్లల బరువును ప్రతి నెలా చూడాలి. అప్పుడు పిల్లల ఎదుగుదలను గురించి తెలుసుకోవచ్చు. తగిన జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. బాలింతలకు ఏ విధమైన వైద్య సంరక్షణ అవసరం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసవం తప్పనిసరిగా ఆసుపత్రిలోనే జరగాలి. తల్లికి ఉమ్మనీరు బయటకు వచ్చిన 12 గంటలలోపు నొప్పులు రాకపోయినా, 2 చారేళ్లకు మించిన రక్తం పోయిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. బాలింతలో అధిక రక్తస్రావం, బాలింత జ్వరం రాకుండా చూడాలి. లేకపోతే వీటి వలన మాతృమరణాలు సంభవించే అవకాశం ఉంది. ప్రసవించిన అనంతరం 1వ వారంలోనూ, 6వ వారంలోనూ తల్లి బిడ్డలిద్దరూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన బిడ్డ పెరుగుదలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ప్రసవం తర్వాత తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రసవం తర్వాత 2-3 రోజుల వరకు సరిగా తినకపోవడం, నీరు తాగకపోవడం వలన మలబద్ధకం వస్తుంది. ప్రసవమైన 6 గంటలోపు వచ్చే పాలు ముర్రుపాలు, ఇవి ఎంతో విలువైనవి. వీటిని వృధా చేయకూడదు. వీటిని బిడ్డకు తాగించడం వలన బిడ్డలో రోగనిరోధక శక్తి పెంపొందించవచ్చు. ప్రసవించిన వారంలోపు 1.5 నెలల తర్వాత మరోసారి తల్లి బిడ్డలిద్దరూ పరీక్ష చేయించుకోవాలి. పూర్తిగా శక్తి వచ్చిన తరువాతనే ఆమె అన్ని పనులు చేయాలి. అప్పటి వరకు భర్త, ఇతర కుటుంబ సభ్యులు పూర్తి సహకారం ఉండాలి. తల్లి యొక్క ఆహార సంరక్షణ. పాలు ఇచ్చే తల్లి మామూలుగా తీసుకునే ఆహారం కన్నా అధికంగా తీసుకోవడం వలన బిడ్డకి తగిన మోతాదులో పోషక పదార్థాలు అందుతాయి. ప్రోటీన్లు, పండ్లు, కాయగూరలతో కూడిన మిశ్రమాహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, నారింజ, మామిడి, క్యారెట్, నిమ్మ, చేప, మాంసం, అరటిపండు, ఆకుకూరలు బాలింతకు మంచి ఆహారం. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం ఆరోగ్యకరం. తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడతాయి. చంటి పిల్లల ఆహార సంరక్షణ. చంటి పిల్లలకు తల్లిపాలు 6 నెలల వరకు సరిపోతాయి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ప్రారంభించాలి. మొదటగా పండ్లరసం వంటి ద్రావాలు, తరువాత ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు కలగలిపిన గుజ్జు పదార్థాలు, క్రమేపి, ఇడ్లీ, అన్నం వంటి ఘన పదార్థాలు ఇవ్వాలి. పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లు, తాజా ఆహారం ఇవ్వాలి, లేకుంటే నీళ్ల విరోచనాలు కలుగుతాయి. సంవత్సరం వయసు పిల్లలకు అన్ని ఆహార పదార్థాలు తినడం అలవాటు చేయాలి. పిల్లలకు ఇష్టం లేని ఆహారం తినమని బలవంతం చేయడం వలన వారికి ఆహారం మీద అసహ్యం కలుగుతుంది. కానీ పిల్లలకు అన్ని రుచులు, అన్ని రకాలైన ఆహార పదార్థాలు తినిపిస్తుండాలి. మన రాష్ట్రంలో పిల్లలు తక్కువ బరువుతో బాధపడుతున్నారు. పుట్టిన బిడ్డ 2.5 కిలోల కన్నా తక్కువ బరువు ఉంటే వైద్య సంరక్షణ, పర్యవేక్షణ చాలా అవసరం. బిడ్డ ఆరోగ్యం కుదరపడ్డాక కనీసం 1 వారం పాటు ఎక్కువ ఆహారాన్ని పెట్టాలి. ఆ విధంగా బిడ్డ పోగొట్టుకున్న బరువును, బలాన్ని తిరిగి పొందుతారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డకి ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిపాలు తరచుగా వీలున్నంత ఎక్కువ సమయం ఇవ్వాలి. కనీసం రోజుకి 6 సార్లు ఆహారం పెట్టాలి. దుమ్ము, ధూళి, ఈగల నుండి కాపాడేందుకు ఆహారం మీద మూత పెట్టి ఉంచాలి. పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని తరచూ చిన్న మోతాదులో పెట్టాలి. విన్నారు కదా శ్రోతలు, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలను మీరు కూడా పాటించి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాం.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వరి విత్తనాలకు నిద్రావస్థ తొలగించడానికి ఉపయోగించే ద్రావకం ఏది? ఏ గంధకం, బి నత్రికామ్లం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి నత్రికామ్లం. గత వారం రెండవ ప్రశ్న, వరి నారు ఏ సూక్ష్మధాతు లోపం వలన తుప్పు రంగులోకి మారుతుంది? ఏ జింకు, బి క్లోరిన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ జింకు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎల్ శ్రీధర్ రెడ్డి, గంభీరావుపేట్, శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్, ఎన్ అపర్ణ, బంజారాహిల్, డాక్టర్ స్వరూప, దోమల్గూడ. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కనపర్తి వివేక్ కుమార్, ఉప్పర్మాల్యాల. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత, గంభీరావుపేట్, స్టీవెన్సన్, కొత్తకోట. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, తులసిలో ఉండే ఏ విటమిన్ బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ కె. మీకోసం ప్రశ్న మరోసారి, తులసిలో ఉండే ఏ విటమిన్ బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ కె. ఈ వారం రెండో ప్రశ్న, పాల వృద్ధికి ఉపయోగపడే ఫైటో ఈస్ట్రోజన్లు ఎక్కువగా వేటిలో లభిస్తాయి? ఏ ఆకుకూరలు, బి చేపలు. ప్రశ్న మరోసారి, పాల వృద్ధికి ఉపయోగపడే ఫైటో ఈస్ట్రోజన్లు ఎక్కువగా వేటిలో లభిస్తాయి? ఏ ఆకుకూరలు, బి చేపలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.